గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యందు దినదినము అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మరొకసారి మేము వచ్చి ఉన్నాము. మీ వాక్యము చేత మా హృదయములను నింపి ఈ క్రిస్మస్ సమయంలో నిజమైన సంతోషము మా హృదయములను నింపి మేము ఇతరులకును ఈ సంతోషమును పంచిచ్చే వరముగా ఉండగలుగునట్లుగా మమ్మను ఆత్మతో నింపండి. క్రీస్తునామ మందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఈ క్రిస్మస్ సమయంలో రెండు పాఠములను మనము చూచి ఉన్నాము. మొట్టమొదటిది క్రిస్మస్ పరిచయం అనేటువంటిది, లేక క్రీస్తు జననము పరిచయము అనేటువంటి విషయము. రెండవది మనం చూసినటువంటిది బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జన్మను గురించినటువంటి విషయము. ఇక ఈదిన మందు మూడవదైనటువంటి మరియను దూత దర్శించుటను గురించినటువంటి విషయాన్ని చూద్దాము. లూకస్ వార్త 1:26-38 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలేయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప నొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలను పడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగునుగా కానెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మనం చదువుకున్నటువంటి యొక్క భాగంలో కన్య అయిన మరియకు దేవదూత ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైనా సరే సడన్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగినట్లయితే, ఊహించనటువంటి విషయం జరిగినట్లయితే, వెంటనే మనము భయానికి గురవుతూ ఉంటాము, ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాము, ఒక్కొక్కసారి సంబరపడుతూ ఉంటాము, ఒక్కోసారి ఏమిటి ఎందుకు అనేటువంటి ఇలాంటి ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ప్రతి వారికి రేర్గా జరిగేటువంటి విషయాలు. అయితే దూత మరియకు ఈ సందర్భంలో ఏ విధంగా అయితే ప్రత్యక్షమైందో ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి విషయాలు కాదు, కానీ మనకి డే టు డే లైఫ్లో మనం సామాన్యంగా చూసేటువంటి విషయాలలో ఒక్కోసారి మనం అన్ఎక్స్పెక్టెడ్గా వాటిని మనం చూస్తూ ఉంటాం. లాటరీ టికెట్లు కొనేటువంటి వారు టికెట్లు కొనేటప్పుడు మాకు వస్తుంది అనేటువంటి నమ్మకంతో అయితే కొనరు, వస్తే రావచ్చు అనేటువంటి భావనతో కొంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ లాటరీలో విజేతగా గెలుపొందిన తర్వాత ఎవరైనా వచ్చి వారితో ఈ విషయాన్ని గనక చెప్పినట్లయితే వారిలో రకరకములైనటువంటి భావనలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. దానిలో మొట్టమొదటిది సంబరము, రెండవది ఆశ్చర్యం, మూడవది నిజమా అనేటువంటిది, నాలుగవది భయం అనేటువంటిది. ఇవన్నీ కూడాను ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి రావటం అనేటువంటిది వాళ్ళు చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ లాటరీ టికెట్లు లాంటి వ్యవహారం కాదు, కానీ ఇది సాక్షాత్తు దేవదూతే దేవుని చేత పంపబడి మరియకు ప్రత్యక్షమైనప్పుడు ఆమెకు కలిగినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అందరికీ కలిగినట్లుగానే ఆమెలో కూడా మొట్టమొదట భయం కలిగింది, రెండవది ఆశ్చర్యం కలిగింది, సంబరపడింది మరియా. అదేవిధంగా ఏమిటి, ఎందుకు అనేటువంటి ఆలోచనలతో సహా నింపబడింది. దేవదూత మరియతో పలికిన మొదటి మాటలు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనేటువంటివి. ఇక్కడ మొట్టమొదటిగా దయాప్రాప్తురాలా అనేటువంటి మాట వాడబడింది. దయాప్రాప్తురాలా అంటే అర్థం ఏంటంటే దయను పొందినటువంటి మరియా అని అర్థం. తర్వాత రెండవది నీకు శుభము అని చెప్పబడుతున్నది. మూడవది ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట. ఈ మూడు మాటలు కూడాను మనసును ఎంతో సంతోషపరిచేటువంటి విషయాలు, ప్రతి ఒక్కరిని ఉప్పొంగజేసేటువంటి విషయాలు, సంబరము ఆశ్చర్యములతో ముంచెత్తేటువంటి మాటలే. ఇవి దేవుని ద్వారా ఎవరైతే దయను పొందగలరో వారితో చెప్పబడేటువంటి మాటలై ఉన్నవి. దేవుని దయ పొందినటువంటి వారికి శుభకరమైనటువంటి మాటలు దేవుడు చెప్పగలిగినటువంటి వాడై ఉంటాడు. అయితే దేవుని దయను మనము పొందేటువంటి వారమై ఉంటున్నామా, లేకపోతే ఆయన దయ నుండి దూరమైపోయేటువంటి వారంగా ఉంటున్నామా అనేటువంటిది మనము చూసుకునవలసినటువంటి విషయమై ఉన్నది. ప్రభువు మనకు తోడై ఉన్నాడా? ప్రభువు తోడై ఉన్నట్లయితే, నీవు దేవుని దయను పొందినటువంటి వాడవైనట్లయితే నీకు శుభకరమైనటువంటివి జరుగుతాయి, ప్రభువు నీకు తోడై కూడా ఉంటాడు. దీని అర్థం ఏంటంటే దీని వెనుక రకరకములైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి బాధలు, హింసలు, అవమానములు ఇలాంటివి లేవని కాదు. దేవుని యొక్క దయ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడాను వారు దేవుని దయలో ఉన్నటువంటి వారే. కాబట్టి సమస్తమైనటువంటి కీడు నుండి దేవుడు వారిని తప్పించి ముందుకు నడిపించేటువంటి వాడై ఉంటా ఉంటాడు. మరి దూత పలికినటువంటి ఈ మాటలకు బహుగా తొందరపడినట్లుగా ఇక్కడ చెప్పబడుతున్నది. తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆమె ఏదో ఇంట్లో ఉన్న సమయంలో ఒక దూత రావటం అనేటువంటిది, ఆ దూత ఇంట్లో ప్రవేశించి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఒక్కసారిగా ఆ మాటలు చెప్తే ఏం జరుగుతున్నది, నేను చూస్తున్నటువంటిది ఇదంతా కూడా నిజమైనదేనా అనేటువంటి సందేహం కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ సమయంలో తనకు నోటి వెంట మాట రాక ఈ శుభవచనం ఏమిటి, నీకు శుభం అని చెప్తా ఉన్నది దూత, ఈ శుభవచనం ఏమిటి అని తనలో తాను ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నది. ఇంకా దూతతో ఏమి మాట్లాడలేదు. దేవుడు తాను ఎంచుకున్నటువంటి వారికి తన శుభవచనాన్ని పంపేటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క దయను ఎవరైతే పొందుతారో వారికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. దేవుని గ్రంథంలో దేవుడు ఈ భాగ్యాన్ని గొప్పవారికి, శక్తియుక్తులు కలిగినటువంటి వారికి అనుగ్రహించలేదు, కానీ ఆయన ఎంచుకున్న వారికి, వారు చిన్నవారైనా సరే ఈ లోకరీతిగా ఘనులు కాని వారికిని ఆ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు ఎత్తును, పై రూపాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాడు, గాని హృదయాంతరంగములను చూచేటువంటి వాడు. కనుక నీ హృదయములో దేవునికి ఇష్టడివై నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీవు ఆయన దయను పొందినటువంటి వాడవే, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని నీవు నమ్మేటువంటి ఆ పాజిబిలిటీ అప్పుడే నీకు ఉండగలదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం దేవుని కృపను పొందేటువంటి స్థితిలో ఉన్నామా లేదా అని పరీక్షించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. మరియకు తెలియజేయబడినటువంటి విధంగా నమ్మశక్యం కానటువంటి ఒక సంగతి తెలియజేయబడేటువంటి ఆ అనుభవం మనకందరికీ కలగకపోవచ్చు. అయితే దేవుడు నీలో ఉంచినటువంటి, నీతో ఎల్లప్పుడూ ఉండే విధంగా అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మ వలన నీకు అనేకమైనటువంటి విషయాలు, నీవు ఆయన ఇష్టానుసారంగా జీవించేటువంటి వాడవైనప్పుడు మనకును ఆయన తెలియజేసేటువంటి వాడై ఉంటాడు. అంటే హృదయాంతరంగములో నీకు తెలుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వలన నీవు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించేటప్పుడు, దేవుని యుద్ధ కనిపెట్టేటప్పుడు, ఏదైనా విషయము నీవు ఉపవాస ప్రార్థన చేస్తూ దాని విషయం కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు విషయములను తెలియజేసేటువంటి వాడై ఉంటాడు. దేవుడు రకరకములుగా మనుషులకు తన విషయములను తెలియజేసిన వాడై ఉన్నాడు. కొన్నిసార్లు దూతలను పంపి తెలియజేసిన వాడై ఉన్నాడు. కొన్నిసార్లు వాక్యము ద్వారా తెలియజేసినటువంటి వాడై ఉన్నాడు. ఈ దినములలో తాను మనతో ఉండేలాగా అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనేక విషయములను తెలియజేసేటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మను ఆ పని నిమిత్తమై నియమించి ఉన్నాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరమునకు ఎత్తబడినప్పుడు కొన్ని దినముల తర్వాత పరిశుద్ధాత్మ మనతో ఉండినట్లుగా, మనలను ఓదార్చునట్లుగా, మనకు మార్గమును తెలియజేయ నిమిత్తము ఆయనను అనుగ్రహించున్నాడు. ఆయనను మనము చూడలేము, కానీ ఆయన యొక్క తాకిడి అనేటువంటిది నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పొందగలిగినటువంటి వాడవై ఉండగలవు. దూత యొక్క ప్రత్యక్షత వలన భయపడుతున్నటువంటి మరియను గమనించినటువంటి ఆ యొక్క దూత ఏమన్నదంటే, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృపనొందితివి అని చెప్పింది. మరియకు ఏమి అర్థం కావటం లేదు, ఎందుకంటే ఒక్కసారిగా దూత కనపడటము, ముందు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. ఇక ఇప్పుడు ఏమంటుందంటే, భయపడవద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్తూ ఉన్నది. ఈ మాటలు దేవుడే మనకు చెప్పినట్లయితే, ఏ రీతిగా మనకు తెలియజేసినప్పటికీ ఆ మాటలు అనేటువంటివి ఎంత రిలయబుల్ అనేటువంటిది మనము గ్రహించవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానిని నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. మరియ యొద్దకు వచ్చినప్పుడు కూడా దూత చివరిగా ఏమని చెప్తుందంటే, ఈ మాటలు జరగనయ్యున్నవి అనేటువంటి కాన్ఫిడెన్స్ను మరియలో ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోతుంది. సరే, ఇక్కడ భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని దూత చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరియకు ఇంకా చెప్పవలసినటువంటి అసలైనటువంటి మెసేజ్ ఉన్నది. అయితే దూత కనబడగానే మొట్టమొదట మరియలో భయం అనేటువంటిది, ఆశ్చర్యం అనేటువంటివి ఇవన్నీ చోటు చేసుకున్నట్లుగా గమనించినటువంటి దూత ఏమంటుందంటే, మరియ యొక్క భయాన్ని పోగొడుతున్నది. మొట్టమొదటగా మరియకు భయము దూత ప్రత్యక్షం అవటం వలన కలిగింది. అయితే భయం అనేటువంటిది ఎప్పుడైనా ఎవరికైనా ఏ కారణం చేత అయినా సరే కలగవచ్చు. మన నిత్య జీవితంలో దూత మనకు ప్రత్యక్షంగా కనపడి మరితో మాట్లాడినట్టుగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉండకపోవచ్చు. అయితే భయం అనేటువంటిది అనేక రీతులుగా కలగవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు భయం కలగవచ్చు. మనం ఎదుర్కొనలేనటువంటి పరిస్థితులు మనకు కాచుకొని ఉన్నవి అని తెలిసినప్పుడు మనం భయపడవచ్చు. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ మనం విన్నట్లయితే, లాస్ అంటే నష్టపోయినటువంటి విషయం, అది ప్రాణ నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే, ఇలాంటివన్నీ కూడాను భయాన్ని కలుగజేసేటువంటివి. ఈ భయంలో కొంత తేడా ఉంటుంది. దూత కనబడినప్పుడు కలిగేటువంటి భయం అనేటువంటిది ఒక రకంగా ఉన్నట్లయితే, నష్టపోయినప్పుడు కలిగేటువంటి భయం అనేటువంటిది అది మరొక రకంగా ఉంటూ ఉంటుంది. అయితే భయం అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ భయాన్ని మనం ఛేదించాలంటే, భయాన్ని మనం జయించాలంటే అది కేవలము దేవుని వలననే మనకు సాధ్యమయ్యేటువంటిది. నేను నా యొక్క జీవితంలో చిన్న చిన్న వారిని చాలామందిని చూచాను. వారు వెళ్ళవలసినటువంటి మార్గం అనేటువంటిది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు వెళ్ళవలసినటువంటి మార్గం కన్నా కూడాను బహు కఠినంగా ఉన్నప్పటికీ, వారి యొద్ద దానిని ఎదుర్కొనేందుకు, ఫేస్ చేసేందుకు కూడా కావలసినటువంటి స్థితిగతులు లేకపోయినప్పటికీ, కేవలము ధైర్యము చేత ఎదుర్కొనవలసి ఉన్నది ఎదుర్కొందాము అనేటువంటి ఆ యొక్క విశ్వాసము చేత ముందుకు వారు సాగినప్పుడు ఎన్నో విషయాల్ని ఛేదించి వారు ముందుకు సాగినట్లుగా నేను గమనించాను. ఇది దేవుడు సాధ్యపరిచేటువంటివి, గొప్పవారికి కానటువంటివి, శక్తివంతులకు కానటువంటివి, బీదలైనటువంటి వారికిని, బలహీనులైనటువంటి వారికిని సాధ్యపరిచేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని మీద మనము ఆనుకున్నట్లయితే భయమును మనము ఛేదించగలము. మన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది మనకు ఉంటూ ఉంటుంది. ఇక రెండవ విషయం ఇక్కడ దూత చెప్పినటువంటిది ఏంటంటే, దేవుని వలన నీవు కృప పొందితివి అని మరియతో చెప్పింది. దేవుని వలన కృప పొందగలవారు బహుధన్యులు. దేవుని కృప మనం పొందాలనంటే మొట్టమొదటగా ఆయన యొక్క అనుగ్రహత మనం పొందినటువంటి వారమై ఉండాలి. ఆయన అనుగ్రహత ఎప్పుడు పొందగలిగినటువంటి వారమై మనం ఉండగలమంటే, మొట్టమొదటిగా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన వారమై ఉండి ఆయన మన రక్షణ నిమిత్తము ఏర్పరిచినటువంటి యొక్క మార్గమును విశ్వాసము ద్వారా మనం ఎంచుకునేటువంటి వారమై దానిలో నిలిచి ఉండి కొనసాగేటువంటి వారముగా మనము ఉన్నప్పుడు, అప్పుడు మనము దేవుని యొక్క కృపను పొందగలిగినటువంటి వారమై ఉండగలము. ఇది లేనటువంటి వారికి దేవుడు అందరినీ తన బిడ్డలుగా స్వీకరించి ప్రతి ఒక్కరి మీద తన యొక్క వర్షాన్ని వర్షింపజేసి సూర్యుని ప్రకాశింపజేసేటువంటి వాడై ఉన్నాడు. ఈ విధంగా మామూలుగా అందరికి జరిగేటువంటివి కొన్ని ఉంటాయి. అయితే దేవునిని అంగీకరించినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి యొక్క విశ్వాసం ద్వారా సంక్రమించేటువంటి అనేకమైనటువంటి మేలులు ఆయనను విశ్వసించినటువంటి వారికి, ఆయన యందు నిలిచి ఉన్న వారికి మాత్రమే అవి సాధ్యమయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ దినమందు దేవుని యొక్క కృపను పొందగలిగినటువంటి వాడవిగా నీవును నేనును ఉన్నామా అనేటువంటి ప్రశ్నను మనము ప్రశ్నించుకుని దాని విషయమై ఆలోచించి తగిన విధంగా మన విషయమై మనము చర్య తీసుకునేటువంటి వారమై ఉండాలి. ఇక ఇప్పుడు దూత అసలైనటువంటి విషయము మరియుతో చెప్పటం ప్రారంభించింది. ఏమని చెప్తున్నదంటే, ఇదిగో నీవు గర్భము ధరించనై ఉన్నావు, అది మొట్టమొదటి పాయింట్. నీకు కుమారుడు కలుగనై ఉన్నాడు, రెండవది. మూడవది, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. నాలుగవది, ఆయన గొప్పవాడవుతాడు. ఐదు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆరు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఏడు, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలనయ్యున్నాడు. ఎనిమిది, ఆయన రాజ్యము అంతము లేనిదయుండును అని చెప్పింది. ఇక్కడ చెప్పినటువంటి విషయాలు ఎనిమిది చెప్పింది. మొట్టమొదటిది, నీవు గర్భము ధరించనై ఉన్నావు, దానితో ప్రారంభించింది దూత. ప్రస్తుతము మరియు తను కన్యక అయి ఉన్నది, పురుషుని తాను ఇంకను ఎరగలేదు. కాబట్టి ఈ సమయంలో నీవు గర్భమును ధరించనై ఉన్నావు అని చెప్పినటువంటి ఆ యొక్క మాట ఒక్కసారిగా ఆమెలో పిడుగు వేసినట్లుగా ఆ మాట ఉండి ఉండవచ్చును. ఎందుకంటే గర్భము ధరించటం ఏంటి, నేను గర్భము ధరించేటువంటి పరిస్థితి లేదు కదా, నేను పురుషుని ఇంకను ఎరగనటువంటి స్థితిలో ఉన్నాను కదా అనేటువంటి విధముగా ఒక్కసారి పిడుగుపాటుకు గురి చేసేటువంటి విధముగా ఆమెకు ఈ విషయం మొట్టమొదట చెప్పబడింది. అదే విధంగా అందరికీ వచ్చేటువంటి విధంగానే ఆమెకు కూడా డౌట్ వచ్చింది. ఆ డౌట్ని తర్వాత ఎక్స్ప్రెస్ చేసింది, అది మనం చూద్దాం. రెండవది, నీవు కుమారుని కంటావని చెప్పి, ఆ కుమారునికి ఏ పేరు పెడతావని చెప్పి, ఆయన ఎలాంటి వాడవుతున్నాడు, గొప్పవాడవుతున్నాడని, తర్వాత సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు అని చెప్తూ ఉన్నది. ఈమె అప్పటికీ యోసేపును వడ్లవాణిని పేదవాణిని ఆమె ప్రదానము చేసుకుని ఉన్నది. అయితే తనకు పుట్టబోయేటువంటి బిడ్డ సర్వోన్నతిని కుమారుడు అని అనబడతాడని దూత తనతో చెప్తూ ఉన్నది. అంతేకాదు, దేవుడు తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని ఆయనకు ఇవ్వనై ఉన్నాడని చెప్తూ ఉన్నది. దూత ఆమెకు ఈ విషయం చెప్తున్నటువంటి సమయంలో వీరంతా కూడాను రోమా ప్రభుత్వం యొక్క పాలనలో ఉన్నారు. వీళ్ళకి వీళ్ళుగా సింహాసనం అనేటువంటి ఒకటి వీళ్ళకి లేదు, ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నవారు కూడా లేరు. అయితే ఆ సమయంలో దూత ఏమని చెప్తూ ఉన్నాడంటే, దావీదు యొక్క సింహాసనాన్ని నీకు పుట్టబోయేటువంటి ఈ బిడ్డకి దేవుడు అనుగ్రహించనై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. తర్వాత యాకోబు వంశస్థులను అంటే ఇశ్రాయేలు ప్రజలను యుగ యుగములు ఆయన ఎలనై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యము అంతములైనదై ఉండనై ఉన్నదని సెలవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడాను వినినప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియనటువంటి విధంగా ఉండినది. ఈ విషయములన్నీ కూడాను నీవు గర్భము ధరించనై ఉన్నావు అనేటువంటి మాటతో ప్రారంభించి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే ఆమె కేవలము వింటూ ఉన్నది ఆశ్చర్యముతోటి, సంబరముతోటి, ఆనందముతోటి. వీటన్నిటిని ఎవరైనా మనకు చెప్పినట్లయితే మనము ఏమి మాట్లాడలేము. ఎందుకంటే ఒక్కసారిగా మనము ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలన్నీ కూడాను 8 పాయింట్లు ఒకేసారి మనకు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చెప్పేసినట్లయితే మనము ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటాం. ఇది మనకు చెప్పబడిన తర్వాత చాలా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఏమేమి మాటలు చెప్పబడినవి, వీటి యొక్క భావం ఏమై ఉన్నది, ఇది ఎంతవరకు జరగవచ్చు అనే విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ మాటలు చెప్పినటువంటి ఆ దూతతో మరియా ఏమని చెప్తూ ఉన్నదంటే, అసలు దూత చెప్పినటువంటి ఆ యొక్క మొట్టమొదటి విషయానికే పాసిబిలిటీ లేదే, అది ఏ విధంగా జరగనై ఉన్నది అనేటువంటి ఆ యొక్క ఒక్క మాటను తాను ప్రశ్నిస్తూ ఉన్నది. మిగిలినటువంటి విషయాల గురించి తాను ఏమాత్రం కూడా ప్రశ్నించట్లేదు. అదే ఏమిటంటే, కన్య అయి ఉన్నటువంటి తనకు ఇది ఎలాగ జరగనై ఉన్నది అనేటువంటి ఆ యొక్క ప్రశ్న. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా అని అక్కడ వ్రాయబడి ఉన్నది. సరే, నువ్వు చాలా విషయాలు నాతో చెప్పావు, అయితే ఈ విషయాలన్నీ కూడాను జరగాలనంటే మొట్టమొదటిగా నేను గర్భవతినయ్యి నువ్వు చెబుతున్నటువంటి ఆ బిడ్డను ప్రసవించాల్సి ఉన్నది. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడు ఎన్నడూ ఇంతవరకు సాధ్యం కాలేదు కదా అనేటువంటి ఆ యొక్క డౌట్తో మరియా దూతను ఆ ప్రశ్న ప్రశ్నించింది. అందుకు దూత ఏమన్నదంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని చెప్పింది. ఇక్కడ దూత అది ఎలా సాధ్యమవుతుందో అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నది. దూత ఏమని చెప్తున్నదంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడతాడు అని చెప్తూ ఉన్నది. ఇక్కడ అప్పటి వరకు లోకానికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, గొడ్రాలైన వారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు సహితము దేవుని అనుగ్రహము ఉన్నట్లయితే వారు ఆ వయసులో సహా ఆ స్థితిలో సహా బిడ్డలను ప్రసవించగలిగినటువంటి వారై ఉండగలరు అనేటువంటిది. ఇది అబ్రహాము శారా విషయంలో నెరవేరింది కాబట్టి ఇది దేవుని అనుగ్రహం వలన సాధ్యమే అనేటువంటి విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా ఒక కన్య గర్భవతి అవటం అనేటువంటిది అప్పటి వరకు ఎన్నడూ జరగలేదు కాబట్టి దాని విషయమై తాను ప్రశ్నిస్తూ ఉన్నది. జెన్యున్గా వచ్చినటువంటి ఈ యొక్క ప్రశ్నను బట్టి దూత మరియను శిక్షించలేదు. అయితే ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి భాగంలో, అంటే గత పాఠంలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క భాగంలో ఏమని మనం చదువుకున్నామంటే, నమ్మని కారణము చేత జకరియా కొంతకాలం పాటు మాటలాడలేక మూగవాడయుండునట్లుగా శిక్షించబడి ఉన్నాడు. అది ఎందువలన జరిగినదంటే, అప్పటికి అబ్రహాము శారాలకు వీరి పరిస్థితే ఉండినది. వారు కూడా బహుకాలం గడిచినటువంటి వృద్ధులైనారు. అప్పుడు శారా కూడా గుడ్రాలై ఉండినది, గర్భము ధరించకుండా ఉండినది. అయితే వారి విషయంలో దేవుడు సాధ్యపరిచినటువంటి ఆ యొక్క సంఘటన వీరికి తెలుసు. అది ఉన్నప్పటికీ సందేహించాడు కాబట్టి జకరియాను దూత శిక్షించింది. అదే మరియా విషయానికి వచ్చేటప్పటికి ఎన్నడూ అంతకుముందు జరగనటువంటి విషయము తన జీవితంలో జరగబోతున్నది. అదే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహము చేత తాను గర్భము దాల్చబోతున్నది అని చెప్పినటువంటి ఆ మాటకు తాను సందేహించకుండా తానేం చేసిందంటే నమ్మింది. అందువలన తాను శిక్షించబడలేదు. ఇక్కడ మరియకు ఈ డౌట్ రావటం విషయంలో దూత తప్పు పట్టలేదు. ఎందుకంటే అంతకు మునుపు ఎప్పుడూ అలా జరిగి ఉండలేదు. కానీ జకరియా విషయంలో, గత కాలంలో అబ్రహాము విషయంలో దేవుడు జరిగించిన దాన్ని బట్టి జకరియాకు అనుమానం రాకుండా ఉండాలని దూత ఆశించింది. అందువల్ల జకరియా మౌనీ ఉండినట్లుగా కొంతకాలం శిక్షించబడినాడు. మరియకు అలాంటి శిక్ష అనేటువంటిది లేకుండా ఉండినది. అప్పుడు దూత ఏమన్నదంటే 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అంటే దేవుని ద్వారా నీకు తెలియజేయబడినటువంటి మాటలు ఇవి, నేను చెప్తున్న ప్రతి మాట కూడాను దేవుని యొక్క సముఖంలో నిలిచి ఉండేటువంటి గాబ్రియేలు దూతనైన నేను స్వయంగా వచ్చి నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఆయన నాతో చెప్పించినటువంటి యొక్క మాటలన్నీ కూడాను తప్పక జరుగునై ఉన్నవని దూత తనతో చెప్పింది. చాలాసార్లు మనం వాక్యాన్ని చదివేటువంటి వారుగా ఉంటూ ఉంటాము, దేవుని యొక్క మాటలను వినేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే మనం చాలా వాటిని నమ్మేటువంటి స్థితిలో అయితే ఉండము. నమ్మకం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితమునకు ఆయుబట్టువంటిది. విశ్వాసము వల్లనే అబ్రహాము మొదలుకొని ఆ తర్వాత వరకును మనము బైబిల్లో ఎక్కడ చూచినప్పటికీ ప్రతిదీ విశ్వాసము ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయము చెప్పబడింది. ఇప్పుడు మరియా ఏమన్నదంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగా కనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇప్పుడు మరియా ఏమంటున్నదంటే, దూత చెప్పిన మాటలను నమ్మకుండా మరిన్ని ప్రశ్నలు దూతను అడగలేదు కానీ తనను తాను దేవుని చిత్తానికి లోబరుచుకొని దూత చెప్పిన ప్రతి మాటను నమ్మినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక దూత వెళ్ళిపోయింది తన దారిని తాను. ఇక ఇప్పుడు మరియా తేరుకొని, ఏమి జరిగింది, ఇంతలోనే ఇన్ని విషయాలు ఎలా జరిగిపోయినాయి అనేటువంటి దాని గురించి, దూత రావటం గురించి, ప్రత్యక్షం అవటం గురించి తనతో చెప్పిన మాటలను ఒక్కొక్క దానిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని గురించి వాటి యొక్క భావం ఏమై ఉన్నది, అవి ఎలాంటివి అనేటువంటి దానిని గురించి ఆలోచించటం ప్రారంభించింది. అయితే ఒకే ఒక విషయం తనకు ఎలా జరగనై ఉన్నది అనేటువంటిది అంతుపట్టలేదు. అందువల్లనే దూతను తను ప్రశ్న అడిగినది. అదే ఏమిటంటే తాను గర్భవతి అవటం అనేటువంటిది. అంతా బాగానే ఉంది, కానీ తాను వివాహం కాకముందే గర్భవతి అయితే ఆనాడు ఉన్నటువంటి యూదుల చట్టం ప్రకారం చంపబడవలసి ఉన్నా, ఒకవేళ ఏ విధంగా అయినా అది జరగకపోయినా సరే, అసలు ఇక ముందు సమాజంలో తన మొహం ఎలా ఎత్తుకొని తిరగాలి? అది మొదటి ప్రశ్న. రెండవది, ఇక తనకు ప్రధానం చేయబడినటువంటి యోసేపు తనని యాక్సెప్ట్ చేస్తాడిక. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా తనను ఎలా చూడనై ఉన్నాడు? అది రెండవ ప్రశ్న. మూడవది, అసలు వివాహం జరుగుతుందా? ఈ విషయం యోసేపుకి తెలిసిన తర్వాత తనను వివాహం చేసుకుంటానికి అంగీకరిస్తాడా? అది మూడవ ప్రశ్న. నాలుగవది, ఒకవేళ వివాహం జరిగినా సరే ఆ తర్వాత సంసారం సజావుగా సాగుతుందా? ఎప్పుడూ కూడాను గిల్లినట్లుగా గిచ్చినట్లుగా ఈ విధమైనటువంటి సూటిపోటీ మాటలు పడుతూనే తాను తన యొక్క జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని గడపవలసి ఉన్నదా అనేటువంటి యొక్క ప్రశ్నలు తనను మనసులో తొలవటం ప్రారంభించినాయి. చాలాసార్లు ఎవరైనా మన దగ్గరకు హడావిడిగా వచ్చి, ఏం లేదండి నేను వెళ్ళిపోవాలి, నేను తొందరలో వచ్చాను, మీకు కొన్ని విషయాలు చెప్పేసేసి వెళ్ళిపోదాం అనేటువంటి దీంతో అని చెప్పి రిక్షా దిగి మన ఇంటికి వచ్చి గబగబా రెండు మూడు మాటలు చెప్పేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కంగారు కంగారుగా వారితో తొందరలో ఉన్నారు అని చెప్పి ఎన్నో ప్రశ్నలు అవన్నీ అడిగేందుకు సమయం ఉండదు. కానీ వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నింటిని గురించి ఒక్కొక్క దాన్ని గురించి నెమ్మదిగా ఆలోచించడం ప్రారంభిస్తాం. అదేవిధంగా ఇక్కడ మరియ కూడాను ఆలోచిస్తూ ఉన్నది. తనతో చెప్పబడినటువంటి ఆ ఎనిమిది మాటలు కూడా భావగర్భితమైనటువంటివి, నమ్మశక్యము కానటువంటివి విషయాలు. అయితే ఇవి ఎలా జరగనై ఉన్నవి ఏమిటి అనేటువంటి ఆ యొక్క సందేహము లేకుండా దూత చెప్పినది అవి జరగనై ఉన్నవి అని చెప్పింది కాబట్టి వాటిని నమ్ముతూనే తను ఒక్కొక్క దానిని ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు తనకు సాతానుడు సంధింపచేసి ఉండవచ్చు. సరే, కంగారులో దూతను వీటిలో ఏ ప్రశ్నను అడగలేదు, కానీ దూత వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రశ్నను గురించి తప్పనిసరిగా ఆలోచించి ఉండి ఉంటుంది మరియ. అయితే బైబిల్లో ఆమె ఆ విషయమైన తర్వాత సందేహించినట్లుగా కానీ కలత చెందినట్లుగా కానీ ఎక్కడ చెప్పబడలేదు. అది ఆమె యొక్క గొప్పదనం. నాకందరికీ కూడాను ఈ విషయాలన్నీ కూడా నా అసఖ్యం కానటువంటివి. ఎందుకంటే ఎవరో పేదరాలైనటువంటి ఒక వ్యక్తి, కన్యక అయినటువంటి ఆమె గర్భవతి అవటం అనేటువంటిది. రెండవది, రాజరికమును గురించి దావిది యొక్క సింహాసనం ఇవ్వటం, అది తరతరములకు ఆయనకు ప్రత్యేకించి ఇవ్వబడటం అనేటువంటిది, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వీటన్నిటినీ అసలు నేనెవరిని, నాకు ఈ విషయాలను చెప్తున్నావేంటి, అసలు నువ్వు వెళ్ళవలసినటువంటిది మరి ఒక స్త్రీ యొద్దకు వెళ్ళవలసి ఉండి నా యొద్దకు వచ్చి చెప్తున్నావా అని ఈ విధమైనటువంటి ప్రశ్నలన్నీ మనకు వచ్చి ఉండేవి. కానీ ఆమె యొక్క విశ్వాసము దీనిని బట్టి ఎలాంటిదో మనకు అర్థమవుతున్నది. ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నది కాబట్టే మరియకు దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యం దక్కింది. దీనిని బట్టి విశ్వాసం యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఎలాంటిదో, క్రైస్తవ జీవితంలో దాని యొక్క ప్రాధాన్యత ఎలాంటిదో అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా దూత వెళ్ళిపోయిన తర్వాత మరియ తన మనసులో దూత చెప్పినటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ లోకము తనను నొందించనై ఉన్నది అనేటువంటి విషయం సత్యమవుతూ ఉన్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను లోకములో కన్యక గర్భవతి అవటం ఏంటండి, అది ఏదో తప్పుగా జరిగిందండి అని చెప్పేటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉంటారు. దీని మీద పుస్తకాలు రాసినటువంటి వారు సహితం ఉన్నారు. అయితే ఇవన్నీ ఉండినప్పటికీ దేవుని యొక్క మాటను మాత్రమే ఆమె విశ్వసించి ముందుకు సాగింది. అంటే తాను నిందను అవమానమును ఈ లోకరీతిగా తను కొంత పొందినది. యోసేపు నుండి అది ఎదురు కాలేదు, కానీ ఈ లోకరీతిగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక ముందు కూడా ఉండబోతున్నది అది. అయితే ఆమె వీటికి జడిసినటువంటి వ్యక్తి కాదు. విశ్వాసముతో దేవుడు తనకు ఏదైతే తెలియజేశాడో దాని చొప్పుననే ముందుకు సాగటానికి ఆమె నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి, ఆ విధంగా సాగినటువంటి వ్యక్తి మరి ఉన్నది. విశ్వాస వీరులంతా కూడా ఈ లోకంలో శ్రమను, నిందలను, అవమానాలను, హింసలను అనుభవించేటువంటి వారుగా అనేక సార్లు ఉండవలసి వస్తుంది. కానీ వారి వీటికి జంకేటువంటి వారుగా ఉండరు. వారికి ఎన్నో రీతులుగా ఈ పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు వీటిని బట్టి కృషించిపోయేటువంటి వారుగా, కురుంగిపోయేటువంటి వారుగా ఉండరు. కానీ దేవుడు వారికి అనుగ్రహించనై ఉన్నటువంటి యొక్క బహుమానమును మనసులో ఉంచుకొని దాని నిమిత్తమై గురి యొద్దకు పరిగెత్తేటువంటి వారుగా మాత్రమే వారు ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి నిందలకు, అవమానములకు, హింసలకు వారు తలయొగ్గి తమ విశ్వాసమును పోగొట్టుకునేటువంటి వారుగా ఉండరు. మనలో విశ్వాసులమని చెప్పుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటాం. కానీ ప్రక్క వాళ్ళు ఏదో చిన్న మాట అన్నారని, మనల గురించి ఏదో అనుకుంటున్నారని ఎంత కృంగిపోయేటువంటి వారంగా ఉంటాము. కృంగిపోవటం ఒకటైతే ఎదురు తిరిగి వారిని నిలదీసేటువంటి వారంగాను ఈ లోకస్తులకు విశ్వాసులకు భేదమే లేదు అన్నట్లుగా మనం మాట్లాడేటువంటి మాటలు, వారిని నిందించేటువంటి నిందలు, తిరిగి వారిని ఎదుర్కొనేటువంటి రీతి అనేటువంటిది అది దేవునిని మహిమపరిచేటువంటిదిగా అనేక సార్లు ఉండదు. మనం ఎలా ఉన్నాము పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక చివరిగా దూత మరియ యొద్ద నుండి వెళ్ళిపోకముందు మరో అసాధ్యమైనటువంటి విషయం కూడా సాధ్యం కాబోతున్నట్లుగా తెలియజేసి వెళ్ళిపోయింది. అదే బాప్తిస్మిచ్చు యోహాను జన్మను గురించినటువంటి వార్త. దూత ఏమని చెప్పిందంటే మరియుతో, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అనేటువంటి మాట చెప్పింది. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నది అంటే దూత, ఎలిజబెత్ వృద్ధాప్యములో ఉన్నది, అయితే ఆమె ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఇప్పుడు ఆమె గొడ్రాలే, కానీ ఆమె ఇప్పుడు గర్భము ధరించి ఉన్నది అనేటువంటి వార్తను అసాధ్యమైనటువంటిది సాధ్యము కాబోతున్నట్లుగా తెలియజేస్తూ ఆ మాటతో దూత మరియను విడిచి దూరమై వెళ్ళిపోయింది. ఇక్కడ మనం పరిస్థితిని గమనించినట్లయితే మరియ కన్యక, అయితే ఎలిజబెత్ వృద్ధాప్యములో ఉన్నటువంటి స్త్రీ, వీరిద్దరు కూడాను బంధువురాలుగా ఉన్నారు. పురుషుని ఎరిగినటువంటి కన్యక గర్భం దాల్చడం అనేటువంటిది ఒక విషయం, అయితే గొడ్రాలుగా ఉండి వృద్ధాప్యములో ఉన్నటువంటి మరొక స్త్రీ గర్భం ధరించడం అనేటువంటిది ఒకటి. ఈ రెండు కూడా లోకరీతిగా సాధ్యమైనటువంటి విషయాలే. కానీ రెండు కూడా దేవుని ద్వారా తన యొక్క ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము దేవుడు సాధ్యపరచబడుతున్నాడు. దేవుడు తాను ఎంచుకున్నటువంటి మార్గములో ఈ రెండు మానవరీతిగా సాధ్యపడినటువంటి విషయాల్ని ప్రవేశపెట్టి ఈ విషయాల ద్వారా, ఈ కుటుంబాల ద్వారా, ఈ ఇద్దరు స్త్రీల ద్వారా ఇద్దరు మహాపురుషులు లోకములోనికి వచ్చినట్లుగా దేవుడు తన ప్రణాళికను నిర్ణయించాడు. ఒకరు రెండవ వారికి మార్గము సిద్ధపరిచేటువంటి వ్యక్తిగా ఉండనై ఉన్నారు. దేవునికి లోకములో అసాధ్యమైనటువంటిది ఏదో లేదు. మనకు అసాధ్యమైనటువంటిదే మనము చూసినటువంటి వాటిని నమ్మగలిగినటువంటి వారమై ఉన్నాము. కొన్నిసార్లు మనం చూడకపోయినప్పటికీ దాని ఎఫెక్ట్స్ మనము చూచినందువలన కొన్నిటిని నమ్మేటువంటి వారంగా ఉంటాం. ఉదాహరణలకి మనము రేడియో తరంగాలని గురించి వినేటప్పుడు రేడియో తరంగాల్ని మనం కంటితో చూడలేము, అయితే రేడియో తరంగాలు ప్రసారం అవుతున్నాయి అనేటువంటిది రేడియో, టెలివిజన్ ఇలాంటి ప్రసారాల ద్వారా మనకు గ్రాహ్యమవుతూ ఉన్నది. మనం దాని యొక్క ఎఫెక్ట్ చూడగలుగుతున్నాం, దానిని వాడుకుంటున్నాము. కాబట్టి అది ఎలా వాడబడుతున్నదో మనం చూసినటువంటి వారంగా రేడియో తరంగాల్ని విశ్వసిస్తున్నాం మనం. అయితే మనకు తెలియనటువంటి విషయములు, మనకు పరిచయము లేనటువంటి విషయములు లోకములో అనేకమైనటువంటివి ఉన్నవి. అయితే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. సముద్రమును పాయలు చేసి తన ప్రజలను, ఆరిన నెలను నడిపించగలిగినటువంటి దేవుడు తన ప్రజలను మానవ రీతిగా కాక తన సొంత రీతిగా యుద్ధములో రక్షించినటువంటి దేవుడు, యోర్దానును పాయలు చేసి తన ప్రజలను దాని ద్వారా నడిపించినటువంటి దేవుడు, దూతను పంపి ఎవరికి సాధ్యం కానటువంటి విషయమును సాధ్యం పరిచి తన ప్రజలను విడిపించినటువంటి ఆ దేవుడు, దేనినైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరి నిమిత్తమైనా సరే తన యొక్క ప్రణాళికలను జరుగు నిమిత్తమై వాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే నీవును నేనును దానిలో భాగస్వామ్యం పొందాలని అంటే మనము దేవునిని మహిమపరిచేటువంటి వారమై ఉండాలి, విశ్వాసము కలిగినటువంటి వారమై ఉండాలి, నిరీక్షణతో ఎదురు చూచేటువంటి వారమై ఉండాలి, ఆయన యొక్క కట్టడలను అనుసరించచ్చు, ఆయన యొక్క చిత్తానుసారంగా నడుచుకునేటువంటి బిడ్డలమై ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నామా? మనలను మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. ఆ విధంగా పరీక్షించుకొని ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడుమైన తండ్రి, ఈ ఉదయకాలం అందు మరియను దూత దర్శించుట అనేటువంటి విషయం గురించి మేము చూస్తున్నాము. మరియకు ఎన్నో విధములైనటువంటి డౌట్స్ రాగలిగినటువంటి అవకాశం ఉన్నది. అయితే తాను ఇంతకు ముందు ఎన్నడను సాధ్యపడినటువంటి ఆ ఒక్క విషయమును గురించి మాత్రమే దూతను అడిగినది, కానీ మిగిలినటువంటి విషయములన్నీ తనకు తెలియజేయబడినటువంటివి. జరగనై ఉన్నవన్నీ దూత సెలవు ఇచ్చినప్పుడు దానిని నమ్మి విశ్వసించి ముందుకు సాగినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అదే విధంగా దూత వెళ్లిపోక ముందు మరి ఒక అసాధ్యమైనటువంటి విషయం కూడా సాధ్యము కాబోతున్నట్లుగా తనతో చెప్పి వెళ్ళిపోయినది. ఈ విషయములన్నీ తను తాలుపోసుకొనచ్చు విశ్వాసంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి అయినది. తన జీవితంలో ఆ దినము నుండి ఈ దినం వరకు ఇంక ముందు కూడాను తనను నిందించేటువంటి వారు, తన నిమిత్తమై దోషణగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యులు లోకంలో ఎంతో మంది ఉండనై ఉన్నారని తాను గ్రహించినటువంటిదిగా ఉండి కూడా తాను దానికి తలవంచనటువంటిదిగా ఉండి నీ యొక్క చిత్తమునకే ప్రయారిటీ ఇచ్చి నీ చిత్తము జరుగుట మాత్రమే తనకు కావలసినటువంటి విషయంగా భావించినటువంటిదిగా తాను నీ యొక్క చిత్తములో ఉండి ముందుకు సాగినటువంటిదై ఉన్నది. మాకున్నటువంటి విశ్వాసమును, నిరీక్షణను, అటువంటి నమ్మకమును మాలో దయచేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.